మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు ఆరోగ్యవాణి కార్యక్రమం పునఃప్రసారం.
మై ఇన్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం. గత వారం మనము ఏదైనా సమస్య వస్తే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు ఒకవేళ సరిపోకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ సమస్యకి ఏ వైద్యం అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఈ పార్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఆయుర్వేద మెడిసిన్స్ ఎట్లా పనిచేస్తాయి, వాటి మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అలోపతిక్ మెడిసిన్స్, హోమియోపతిక్ మెడిసిన్స్, అది వాటి యాక్షన్ ఎలా ఉంటుంది, మన మందులు ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా మనము కొంత తెలుసుకున్నాము. ఇప్పుడు కొన్ని మోస్ట్ కామన్ డిసీజెస్లో ఏ సిస్టంలో ఎటువంటి వైద్యం ఉన్నది, అండ్ ఇనీషియల్ స్టేజెస్లోనే ఎక్కడికి వెళ్ళాలి, అలాగే తర్వాత కొంచెం ప్రాబ్లం ఒకవేళ పెద్దదైతే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఇలాంటి వాటి మీద ఈరోజు ఈ వారం మనం డిస్కస్ చేసుకుందాము. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒకప్పుడు మన భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ ఉండేది. ఈ ఫ్యామిలీ డాక్టర్ అనేవాడు మన ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం హిస్టరీ అంతా తెలిసిన వాడు అయి ఉండేవాడు. ఆ ఫ్యామిలీ డాక్టర్తో ఒక టైప్ ఆఫ్ బాండ్ అనేది ఉండేది ఆ ఫ్యామిలీ మొత్తానికి. మా ఇంట్లో మా చిన్నప్పుడు మేమందరము కూడా డాక్టర్ రాజు గారు అని విశాఖపట్నంలోని దొండపట్టులో ఆయన క్లినిక్ ఉన్నది, ఇప్పటికీ ఉన్నది, ఆయన దగ్గరికే వెళ్ళేవాళ్ళం. ఏ సమస్య వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అఫ్కోర్స్ ఆయనతో పాటు హోమియోపతి డాక్టర్ గారు శర్మ గారు ఉండేవారు, ఆయన దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళం. సో వాళ్ళిద్దరూ మాకు ఫ్యామిలీ డాక్టర్స్ అన్నమాట. వాళ్ళకి మేము వెళ్ళగానే మమ్మల్ని చూస్తూనే ఏ సమస్య ఉందో అర్థమైపోయేది, ఎందుకంటే మన మొత్తం హిస్టరీ అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇంతకుముందు ఏం ప్రాబ్లం ఉండింది, ఇంతకుముందు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు, అండ్ వీళ్ళ ఫ్యామిలీలో ఇటువంటి సమస్య ఎవరెవరికి ఉన్నది, హెరిడిటరీగా వచ్చిన సమస్య లేకపోతే కొత్తగా వచ్చిందా, అదంతా కూడా పూర్తిగా వాళ్ళకి తెలుసు అన్నమాట. సో వాళ్ళకి పెద్దగా చెప్పాల్సిన, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండేది కదండి, వాళ్ళకి పూర్తి నాలెడ్జ్, ఫ్యామిలీ గురించి సంబంధించిన సంపూర్ణమైన జ్ఞానం వాళ్ళకు ఉండేది. వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ముందు ఇనీషియల్గా ప్రిలిమినరీ ట్రీట్మెంట్తో తగ్గించే ప్రయత్నం చేసి, అట్లా తగ్గని పక్షంలో ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఆ స్పెషలిస్ట్ రాసిన మందుల్లో కూడా మళ్ళీ ఏమైనా అనవసరమైన రాస్తే ఆల్రెడీ వీళ్ళు వాడుతున్న మందులు ఏమైనా ఉంటే వాటిని తీసేసి ఇవి మాత్రం వాడితే సరిపోతుంది, ఇట్లా అన్ని విధాలా మనల్ని కౌన్సిల్ చేసి, మనకి ధైర్యం ఇచ్చి, అభయం ఇచ్చి, మనల్ని బాగా చూసుకునేటువంటి కాన్సెప్ట్ ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అన్నమాట. అటువంటి కాన్సెప్ట్ ఈరోజు కనుమరుగవుతుంది. ఈ రోజున ఏం ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సంబంధించిన స్పెషలిస్ట్ ఎవరి దొరుకుతారో చూసుకుని డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవడము, ఆ స్పెషలిస్ట్ కేవలం ఆ పర్టికులర్ సమస్యను మాత్రమే చూడడము, వేరే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం, హోలిస్టిక్గా హ్యూమన్ బీయింగ్ని యాజ్ అ హోల్గా చూడడం కాకుండా పార్ట్ పార్ట్గా చూసి ఒక్కొక్క పార్ట్కి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేయడం. ఈ స్పెషలైజేషన్స్ అనేవి కేవలం అలోపతిలోనే కాదు, ఆయుర్వేదంలో కూడా రకరకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఎవరి స్పెషాలిటీలో వాళ్ళు ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయుర్వేద సిద్ధాంతంలో ముఖ్యంగా సమస్య ఎక్కడ వచ్చినా కూడా ముందు అసలు డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా ఉన్నది, అండ్ మిగిలిన అదర్ ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, వాటన్నింటినీ చూసుకుంటూ వాటిని కరెక్ట్ చేస్తేనే అసలు సమస్య తగ్గుతుంది అని చెప్తారు. కాబట్టి ఏ స్పెషలిస్ట్ అయినా కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసే పని అయితే, ఈవెన్ అలోపతి డాక్టర్ అయినా కూడా ఏ అదర్ డాక్టర్ అయినా కూడా కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయాలి అంటే, ఏ సమస్యతో వచ్చాడో ఆ సమస్యను మాత్రమే కాకుండా శరీరంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటికీ చికిత్స చేసే ప్రయత్నం చేయగలిగిన డాక్టరే సమర్థమైన డాక్టర్, అటువంటి వాడే సరైన వైద్యాన్ని ఎదుర్కొంటాడు. సో అట్లాంటి ఫ్యామిలీ ఫిజిషియన్ సంస్కృతి అనేది దురదృష్టవశాత్తు మన సమాజంలోంచి వెళ్ళిపోయింది. ఈ రోజున మన ఫ్యామిలీని ఐడెంటిఫై చేసి, మన ఫ్యామిలీతో బాండ్ పెంచుకుని, మన ఫ్యామిలీని లో ఒక భాగంగా కలిసిపోయేటువంటి ఫ్యామిలీ ఫిజిషియన్స్ లేరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా మందికి, నా దగ్గర చాలా మంది పేషెంట్లు వస్తుంటారు, వాళ్ళు యాక్చువల్లీ మందు కోసం రారు, వాళ్ళ బాధ ఎవరైనా వినాలి అని వస్తుంటారు. వాళ్ళకి మాట, వాళ్ళు చెప్పే బాధలు కాస్త విని కొంత ఓదార్పు ఇచ్చి ఏదో ఒక టాబ్లెట్ రాస్తే వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ ఆ విధంగా ఓర్పుగా వినేటువంటి నేర్పు ఉన్నటువంటి వైద్యులు ఈ రోజున కరవయ్యారు. వాళ్ళకి సమయము నిమిషాలని రూపాయల్లో లెక్కేసేటువంటి డాక్టర్లు చాలా మంది ఉండడం వలన వచ్చిన పేషెంట్ చెప్తుంటేనే వాళ్ళ మాటలు మధ్యలో కట్ చేసి టెస్టులు చేసుకుని రండి, ఏదో ఈ మందులు వాడేసి రండి, ఏదో ఈ సర్జరీకి వెళ్ళిపోండి అని చెప్పేసి పేషెంట్ చెప్పేది వినని పరిస్థితి ఈ రోజున చాలా ఎక్కువగా కనబడుతుంది. అండ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ అనేవాడు ఏంటంటే కేవలం మందులు రాయడము లేకపోతే మరో స్పెషలిస్ట్ దగ్గరికి రిఫర్ చేయడమే కాకుండా ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ విషయంలో చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. అదే మీరు ఈ ఉప్పు కారాలు ఎక్కువ తింటున్నారు అందుకే మీకు బీపీ పెరుగుతోంది, లేకపోతే కొంచెం ఫ్యాట్ అది ఎక్కువ తింటున్నారు అందుకే మీకు కొలెస్ట్రాల్ పెరిగింది, లేకుంటే మీరు పెద్దగా పని చేయట్లేదు అందువల్ల షుగర్ పెరుగుతోంది, లేదంటే మీరు బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు అందుకే మీకు స్కిన్ డిసీజ్ పెరుగుతోంది అని చెప్పి ఇలా చేయండి ఇలా ఉండండి అని చెప్పేవారు. అండ్ అలా చెప్పేటువంటి డాక్టర్లకు ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు ఈ ఆ రోజుల్లో. ఎంత బాగా పట్టించుకుని ఎంత సమయాన్ని ఏం చేసి ఎంత బాగా చెప్పారు. ఈ రోజున నో వన్ ఈస్ బీయింగ్ రివార్డెడ్ ఫర్ బీయింగ్ ఎ గుడ్ డాక్టర్. చక్కగా పేషెంట్ని పట్టించుకుని పేషెంట్కి మంచి చెప్పి ఏం చేస్తే ఆ జబ్బులు రాకుండా ఉంటారో అటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి డాక్టర్ని రివార్డ్ చేసేటువంటి పరిస్థితి సమాజంలో లేదు. ఏ డాక్టర్ అయితే ఎక్కువ సమయం పేషెంట్తో గడిపి పేషెంట్కి అర్థమయ్యేలాగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ని కౌన్సిల్ చేసి పేషెంట్ ఒక లైఫ్ స్టైల్ని మార్చే ఫుడ్ మాడిఫికేషన్ చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి డాక్టర్కి ఎక్కువ రివార్డ్ వచ్చే గుర్తింపు వచ్చే లేదా ధనం సంపాదించే అవకాశం లేదు. ఏ డాక్టర్ అయితే పేషెంట్ని నిమిషాల్లో ఒక్కొక్క నిమిషానికి పేషెంట్ని చూసేస్తాడో పేషెంట్ చెప్పేది వినకుండా టకటక పంపించేస్తాడో, అబ్బా ఆ డాక్టర్ గారు ఎంత బిజీ అండి ఒక నిమిషం కూడా ఉండదు ఆయన దగ్గర మాట్లాడడానికి అని గొప్పగా చెప్పుకుంటాడు. సో అటువంటి డాక్టర్స్కి ఎవరైతే పేషెంట్ని సరిగా ముట్టుకోకుండా నాడి చూడకుండా శ్రద్ధ పెట్టకుండా ఒళ్ళంతా స్పృశించి చూడకుండా టక 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 టెస్టులు రాసేస్తే అబ్బా ఆ డాక్టర్ గారు ఎన్ని టెస్టులు రాశారండి కొత్త కొత్త టెస్టులు అన్ని రాశారండి అని, అటువంటి వాడికి ధనము గౌరవము కీర్తి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి డాక్టర్లు అలాగే మారిపోతున్నారు. అంటే మైండ్ సెట్, ప్రజల మైండ్ సెట్ లో కూడా మార్పు వచ్చేసింది, అందువల్ల డాక్టర్ల మైండ్ సెట్ లో కూడా మార్పు వచ్చేసింది. ఇప్పుడు డాక్టర్లు కాసేపు కూడా పేషెంట్ తో మాట్లాడే అంత ఓపిక తీరిక లేదు, అండ్ దెర్ ఈస్ నో రివార్డ్ ఫర్ స్పెండింగ్ మోర్ టైం విత్ ద పేషెంట్. రివార్డ్ ఉంటేనే చేస్తాడా డాక్టర్ గారి బాధ్యత కదా పేషెంట్ తో మాట్లాడడం పేషెంట్ కి మంచి చేయడం. అంటే సమాజం ఏ విధంగా ఉన్నదో సమాజం భాగం సమాజంలో భాగమైనటువంటి మన అందరి పరిస్థితి అట్లనే ఉన్నది. సమాజంలో మార్పు రావాలి అంటే మనతోనే రావాలి మార్పు. మనం ప్రతి ఒక్కళ్ళము కూడా మళ్ళీ ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ కల్చర్ని తీసుకురాగలిగితే, ఫ్యామిలీని పట్టించుకునేటువంటి డాక్టర్ని డాక్టర్కి ఎక్కువ రివార్డ్, రివార్డ్ ఇన్ ద సెన్స్ డబ్బులు అనే కాదు, వాళ్ళకి మెచ్చుకోలు అది ఉంటే ఆటోమేటిక్గా అటువంటి కల్చర్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది. మోస్ట్ కామన్ ప్రాబ్లం ఒకటి తీసుకుందాం. ప్రతి నలుగురిలో ఒకరికి కామన్ గా ఉండేటువంటి కామనెస్ట్ ప్రాబ్లము బ్యాక్ పెయిన్. ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు దగ్గరలో ఎవరో ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. అసలు నడుము నొప్పి ఎందుకు వచ్చింది, నువ్వు ఏం చేస్తున్నావు, నొప్పి వచ్చింది, నీ హిస్టరీ ఏంటి, నీ జాబ్ ఎటువంటి జాబ్ చేస్తున్నావు, ఎటువంటి ఆహారం తీసుకున్నావు, ఏ టైంలో తింటున్నావు, ఇవేమీ ఆ డాక్టర్కి తెలియదు, తీసుకునేంత ఓపిక లేదు. సో ఆ ఏదైనా స్ప్రెయిన్ అయి ఉంటుంది, మజిల్ స్ప్రెయిన్ అయి ఉంటుంది, కొంచెం ఆయిల్ ఇలాంటిది ఏదైనా రాసుకోండి లేకపోతే ఆయింట్మెంట్ రాసుకోండి, టాబ్లెట్ పెయిన్ కిల్లర్ వాడండి, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపించేస్తాడు. సో అది వాడిన తర్వాత న్యాచురల్ గా బాడీకి కొంత హీలింగ్ పవర్ ఉంటుంది కాబట్టి కొంత హీల్ చేసుకుంటుంది, కొంచెం నొప్పి తగ్గుతుంది, మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తుంది. అలా రెండు మూడు సార్లు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లేదు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని అతనే రిఫర్ చేస్తాడు. అతను రిఫర్ చేస్తే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం, పర్టికులర్లీ ఎముకల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఎముకల స్పెషలిస్ట్ చూసి హా ప్రాబ్లం ఉన్నది ఎంఆర్ఐ తీసుకోండి అంటే, లేదా ఎక్స్రే తీసుకోండి అంట. ఎక్స్రేనో ఎంఆర్ఐనో ఏదో స్కాన్ రిపోర్ట్ పట్టుకుని వెళ్తే అది చూసి కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, బట్ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోండి, పెయిన్ కిల్లర్స్ వేసుకోండి, కొంత ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్పాను. అరే బాగానే ఉందని చెప్పి బెడ్ రెస్ట్ ఒక 3 రోజులు తీసుకుని ఫిజియోథెరపీ అది చేయించుకుంటే కాస్త ఉపశమనం వస్తుంది. మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్ళి ఒక 4 రోజుల్లోనే మళ్ళీ ఆ నొప్పి అంతా తిరగబడుతుంది. అప్పుడు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓ కొంచెం బాగా పక్కకి జరిగినట్టు ఉంది డిస్క్, దీనికి సర్జరీ చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అందువల్ల మీరు సర్జరీ చేసుకోండి అని చెప్తాడు. సో ఈ మొత్తం ప్రాసెస్ లో ఎక్కడా కూడా ఇనీషియల్ స్టేజెస్ లోని అతనికి వచ్చిన వెంటనే ఆ సమస్య పెద్దదవకుండా ఆ సమస్యను రివర్స్ చేసేటువంటి ప్రయత్నం జరగలే. ఆ సమస్యకు ఉన్నటువంటి లక్షణాన్ని ఉపశమనం చేసేటువంటి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరిగింది, లేదా రెస్ట్ తీసుకోవడం అనేది ఇదంతా కూడా లక్షణాలు తగ్గించేది. ఇక్కడ యాక్చువల్ సమస్య ఏంటి అంటే శరీరం లోపల మనకి ఎంతో ఉపయోగపడేటువంటి కార్టిలేజ్ బోన్ ఏదైతే ఉన్నదో అవి అరిగిపోతున్నాయి. అవి అరిగిపోతూ ఆ అరిగిపోవడం వల్ల అందులోని లిక్విడ్ తగ్గిపోవడం వల్ల ఆ డిస్క్లు అవి పక్కకు జరిగిపోవడం, వాటి అనటామికల్ ఫీచర్స్ లో చేంజ్ రావడం, ఆ ఫీచర్స్ లో చేంజ్ రావడం వల్ల అవి డిస్ప్లేస్ అవ్వడం, ఆ డిస్ప్లేస్ అయ్యి చుట్టుపక్కల ఉన్న నరాలని కండరాలని నొక్కడం, అలా నొక్కడం వల్ల వాళ్ళకి ఒక విపరీతమైన సమస్య నొప్పి రూపంలో కనబడడం. ఇక్కడ జబ్బు ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అంటే బ్యాక్ పెయిన్ అంటాం. బ్యాక్ పెయిన్ అనేది లక్షణం, నడుము లోపల డిస్క్ నరాన్ని నొక్కేస్తుంటే ఆ నరం మెదడుకి చెప్తుంది నేను నలిగిపోతున్నాను. అప్పుడు మెదడు మనకి తెలియడానికి నొప్పిని వ్యక్తీకరింపజేస్తుంది, మనకి నొప్పి వస్తుంది అంటే అక్కడ నొప్పి జబ్బు కాదు, జబ్బు ఆ డిస్క్ అరిగిపోవడం. అదే ట్రీట్మెంట్ దేనికి జరుగుతుంది, నొప్పికి జరుగుతుంది. ఆ నరం నుండి బ్రెయిన్ కి ఆ నొప్పి అనే సిగ్నల్ వెళ్లకుండా కట్ చేస్తుంది ఆ సో కాల్డ్ పెయిన్. అప్పుడు ఏమవుతుంది, నొప్పి ఉండట్లే కానీ అక్కడ జరిగే పని జరిగిపోతుంది, అరిగే పని అరిగిపోతుంది, అరిగిపోయే స్థితికి వస్తున్నాయి. సో ఈ మొత్తం స్టేజ్ లో ఈ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి దీన్ని రివర్స్ చేసే ప్రయత్నం జరగలే, జరగకుండానే సర్జరీ వరకు వెళ్ళిపోయింది. అదే ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటే వాడికి ఇతని ప్రొఫెషన్ ఏంటో తెలుస్తుంది, కంటిన్యూస్ గా నిలబడే ఉండే టీచరా, లేకపోతే కంటిన్యూస్ గా సిస్టమ్ ముందుకు వచ్చినటువంటి కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ మీద పనిచేసేవాడా, లేకుంటే మెట్ల ఎక్కేటువంటి ఏ కాంట్రాక్టర్ ఉన్నా, లేదా బరువుని మోసేటువంటి జాబ్ లో ఉన్నాడా, లేకపోతే ఎక్కువ వంగేటువంటి వంగి నాటు చక్ర వేసేటువంటి రైత, బస్తాలు మోసేటువంటి కూలీనా, ఏం పని చేస్తాడు, ఇతని ప్రొఫెషన్ ఏంటి, అండ్ ఇతని హిస్టరీ ఏంటి, అండ్ ఇతనికైనా అలవాట్లు ఉన్నాయా, ఇతని ఫ్యామిలీలో ఇటువంటి ప్రాబ్లం ఇంతకు ముందు ఎవరికైనా వచ్చిందా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అతని లైఫ్ స్టైల్ ని మార్చే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఎక్కువసేపు కూర్చుంటున్నావు అలాంటప్పుడు మధ్య మధ్యలో లేచి నిలబడు, లేదా ఎర్గోనామిక్ చైర్ తీసుకో, ఎక్కువ స్ట్రైన్ కావద్దు, కంప్యూటర్ కనుక మానిటర్ హైట్ కరెక్ట్ గా కాళ్ళ అడ్జస్ట్ చేస్తూ ముందుకు పనికి వద్దు, కాళ్ళు లోపలికి మనవద్దు, ఇలా ఏవో ఎర్గోనామిక్ చేంజెస్ చెప్పే అవకాశం ఉంది. ఫ్యామిలీ టైం ఉంటుంది, అలాగే ఆహారం ఏ టైంకి తీసుకుంటున్నావు, టైంకి తిను, టైంకి పడుకు, టైంకి లే, శారీరక శ్రమ చేయి, కొంత నడుముకు సంబంధించినటువంటి బ్యాక్ బోన్ ని స్ట్రెంగ్తన్ చేసే, స్పైనల్ కార్డ్ ని స్ట్రెంగ్తన్ చేసే స్పైనల్ ఎక్సర్సైజెస్ చేయి, అండ్ మంచి న్యూట్రిషన్, ఎముకలకి అరిగిపోకుండా పోషణ అందించేటువంటి పౌష్టిక పదార్థాలు ఉన్నటువంటి ఆహారం ఎక్కువ తీసుకో, అండ్ కన్సన్ట్రేషన్ కలిగజేసేటువంటి ప్రిజర్వ్డ్ ఫుడ్ కానీ బాగా ఫ్రై చేసినవి, బాగా మసాలా వేసినవి, ఆయిలీగా ఉన్నవి, రెండోసారి గ్రేడ్ చేసినవి, బాగా ప్రిజర్వ్డ్ ఫుడ్స్, పికల్స్ ఇలాంటివి ఎక్కువ తినకు, దానివల్ల ఎముకలు అరిగిపోతాయి, ఇవన్నీ కూర్చోబెట్టి చెప్తాడు ఫ్యామిలీ ఫిజిషియన్. అయితే ఇది చేయడం ద్వారా ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న ప్రాబ్లం రివర్స్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది బాడీ, మళ్ళీ మళ్ళీ సమస్య రాకుండా ఉంటుంది. అలాంటి స్థితి లేనప్పుడు డాక్టర్ దగ్గర సమయం లేదు, పేషెంట్ దగ్గర సమయం లేదు, ఇద్దరికి కంగారుగా ఉంది, వాడు ఏదో మందు వేస్తాడు, వీడు ఏదో వాడతాడు, ఆపేస్తాడు, మళ్ళీ ప్రాబ్లం వికటిస్తుంది, అప్పుడు మళ్ళీ వెళ్తాడు డాక్టర్ దగ్గరికి. సో ఇది పరిస్థితి. జనరలీ ఆయుర్వేదంలో ఏ మందు కూడా అలోపతి పెయిన్ కిల్లర్ లాగా ఆ పర్టికులర్ ప్లేస్ నుండి మెదడుకు వెళ్ళేటువంటి సిగ్నల్ కట్ చేయడం అనేది జరగదు. అఫ్ కోర్స్ ప్రమాదకరమైనటువంటి స్థితిలో షాక్ ఉన్నప్పుడు విపరీతమైన తట్టుకోలేనంత పెయిన్ లో ఉన్నప్పుడు ఆ నొప్పి మెదడుకు తెలియకుండా మత్తుమందు ఇవ్వడము లేదా కొంతసేపు వాళ్ళు ఇబ్బంది లేకుండా బాగా విపరీతంగా సఫర్ అవుతుంటే ఆ సఫరింగ్ ని తగ్గించడం కోసం అని చెప్పి ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వడము ఆ పెయిన్ ని రిలీవ్ చేయడం అనేది ఎంతో అవసరం. అలాంటి మార్ఫిన్ లాంటి భయంకరమైనటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి మందులతో ఎలాంటి నొప్పినైనా లేకుండా ఉండేలాగా చేసేటువంటి మందులు ఉన్నాయి. వాటి సహాయం ఎంతవరకు తీసుకోవాలి అంటే ఆ వేదన తగ్గేంత వరకు ఆ సఫరింగ్ రిలీవ్ చేసేంత వరకు వాటిని వాడుతూ అట్ ద సేమ్ టైం ఆ వేదనని సఫరింగ్ ని కాజ్ చేసినటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి మూల కారణం ఏదైతే ఉందో దానిపైన ప్రయత్నం చేయడం అనేది జరగాలి. ఆ ప్రయత్నం జరగడం లేదు. ఆ కారణం ఏమిటి? చాలా మంది అంటారు నేను ఎక్కువ బరువులు ఎత్తానండి అందుకే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని. ఆ లాజిక్ ప్రకారం బరువులు ఎత్తే ప్రతి వాళ్ళకి సమస్య రావాలి, కానీ ప్రతి వాళ్ళకి సమస్య రావట్లేదు, కొంతమందికి మాత్రమే ఇటువంటి సమస్య వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బరువుపెత్తమే కాకుండా ఇంకా చాలా చేంజెస్ చేస్తున్నారు లైఫ్ స్టైల్ లో. ఆ చేంజెస్ అన్ని కరెక్ట్ అయితేనే ఈ సమస్య అనేది సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అది ఎవరు సజెస్ట్ చేయట. సో ఈ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇనీషియల్ స్టేజెస్ లో అలోపతిక్ మెడిసిన్ కానీ ఆయుర్వేద మెడిసిన్ కానీ హోమియోపతి కానీ ఏ మెడిసిన్ వాడకుండా కేవలం లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుని మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తింటూ అది టైంకి తింటూ టైంకి పడుకుంటూ టైంకి లేస్తూ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ అండ్ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకుంటూ తీసుకునే ఆహారంలో కూడా మంచి పోషక పదార్థాలు ఉండేటువంటి కాల్షియం కానీ అదర్ మినరల్స్ కానీ ఉండేటువంటి ఆహార పదార్థాలు అది రాగులు కావచ్చు లేకుంటే బిగ్గెలు మిల్లెట్స్ కావచ్చు పాలు కావచ్చు మంచి పళ్ళు కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ స్పైనల్ స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటూ అండ్ ప్రికాషన్స్ తీసుకుంటూ సీవియర్గా ఉంటే ముందు పొంగకుండా ఉండడం బరువులు ఎత్తకుండా ఉండడం ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే ఏ మందులు అవసరం లేకుండా ఇనిషియల్ స్టేజ్లోనే హీల్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోతుంది బాడీ. కానీ అలాంటి చేసే అవకాశం లేక లేదా మర్చిపోయి చాలా మంది చేత ప్రాబ్లమ్ని కొంచెం పెంచుకుంటారు. అది పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం అవుతుంది, మందులు వాడాల్సిన అవసరం తప్పకుండా అవుతుంది. అలాంటి సమయంలో కూడా కేవలం నొప్పిని మాత్రమే తగ్గించే పెయిన్ కిల్లర్స్ కాకుండా ఆ నొప్పి కారణమైనటువంటి డీజనరేషన్ రివర్స్ చేసే రీజనరేటివ్ మెడిసిన్స్ వాడుతూ దాంతోపాటు మజిల్ రిలాక్సెన్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అది అల్లపతిలో ఉన్నాయి ఆయుర్వేదంలో ఉన్నాయి హోమియోపతిలో కూడా ఉన్నాయి అది ఏదైనా కానీ అది వాడుతూ అట్ ద సేమ్ టైం అసలు కారణాన్ని అడ్రస్ చేసేటువంటి మందులు కూడా వాడుతూ ఉంటే లైక్ అన్ఫార్చునేట్లీ అసలు కారణాన్ని అంటే డీజనరేషన్ వల్ల తిరిగి రీజనరేట్ చేసేటువంటి మెడిసిన్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఆలోపతిక్ సిస్టంలో లేవు. అండ్ ఇంత అడ్వాన్స్ అయినటువంటి సైన్స్లో దానిపైన ఎందుకు రీసెర్చ్ చేయలేదు, రీజనరేట్ చేసే మెడిసిన్స్ ఎందుకు వాళ్ళు తయారు చేయలేదు అని మీకు ఆశ్చర్యం అనిపించచ్చు. దానికి కారణం ఉన్నది. ఎందుకు వాళ్ళు తయారు చేయలేదు అంటే అసలు రీజనరేషన్ అనేది అవుతుంది అనే ఒక నమ్మకం లేని సైన్స్ అలోపతిక్ సైన్స్ ఇప్పటిదాకా. అంటే ఒకసారి కార్టిలేజ్ కానీ బోన్ కానీ అరిగిపోతే ఎప్పటికీ తిరిగి రీజనరేట్ అయ్యే అవకాశం లేదు అని త్రికరణ శుద్ధిగా నమ్ముతారు. అందువల్ల రీజనరేట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి దానికి మందు కనిపెట్టాల్సిన అవసరం కూడా లేదు అని అనుకోవడం వల్ల అన్ఫార్చునేట్ గా రీజనరేషన్ కానీ మందులు ఏమి లేవు అలోపతిక్ సిస్టమ్. సో క్రానిక్ అయ్యి ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా అరిగిపోయి ఉంటే కనుక అలోపతిక్ సిస్టమ్ లో ఉపయోగం లేదు కాబట్టి ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ వాడడం అనేది ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్ లో లేదా ఎక్యూట్ స్టేజ్ లో విపరీతంగా పెయిన్ ఉండి కదలలేని స్టేజ్ లో ఉంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఎంత మాత్రం తప్పలేదు. కానీ కాస్త అడ్వాన్స్డ్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు అండ్ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లమ్ రికరెంట్ గా పెరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఏవైతే రీజనరేటివ్ థెరపీస్ ఉంటాయో అవి మందులు కావచ్చు ట్రీట్మెంట్స్ కావచ్చు అవి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ రీజనరేషన్ జరగాలి అంటే ఆ రీజనరేషన్ ఎందుకు జరుగుతుందో తెలియాలి. జనరల్లీ మన శరీరంలో చాలా పార్ట్స్ అరిగిపోతున్నాయి అంటారు, అవి కూడా చాలా తక్కువ రోజులు అరిగిపోతున్నాయి అంటారు. అసలు ఎందుకు తక్కువ వయసులో అరిగిపోతున్నాయి ఇది తెలుసుకోవాలి. ఇది తెలియకుండా దాన్ని ఎలా ఆపాలో మనకు తెలియదు. బాడీలో డీజనరేషన్ అనేది ఎందుకు వస్తుంది, అది ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏ సిస్టమ్ ఎంత బాగా హెల్ప్ చేస్తుంది, ఇదంతా కూడా ఈరోజు మనం ఆరోగ్యవాణి కార్యక్రమంలో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. తెలుగు జాతి భావి కాంతి బాలలే సుమా. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. చీకటి బూచి వేకువ చూచి పరుగులు తీసింది, నీ కలలన్నీ నిజమవుతాయని రుజువును చేసింది.
చీకటి బూచి వేకువ చూచి పరుగులు తీసింది, నీ కలలన్నీ నిజమవుతాయని రుజువును చేసింది.
ఆకలి లేని శోకము లేని లోకము కావాలి, ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. మతముల కోసం సతమతమైతే గతి ఇక ఏముంది, సమ్మతమన్నది మనలో ఉంటే శాంతి సుఖముంది.
మతముల కోసం సతమతమైతే గతి ఇక ఏముంది,
నరుడే వానరుడవుతాడు. సోదర భావం కుదిరిన నాడే మానవుడవుతాడు. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. మాటలతోటి బూటకమాడి దాటుకుపోలేరు, నాటకమున ఏ నాటికి అయినా తెర దిగి ఏ తీరు.
మాటలతోటి బూటకమాడి దాటుకుపోలేరు, నాటకమున ఏ నాటికి అయినా తెర దిగి ఏ తీరు.
వంచన చేసి సంపాదించేదంతా దండుగరా,
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఆరోగ్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని డిస్కస్ చేస్తున్నాము. ఇందాక ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ ఎంత అద్భుతంగా ఇంతకు ముందు మన సమాజంలో ఉండేదో, అది పోవడం వల్ల మనకి ఎన్ని సమస్యలు వచ్చినాయో డీటెయిల్ గా ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ తో పాటు సమస్య పట్ల అవగాహన మనకి కూడా ఉండాల్సిన అవసరం ఎంతో ఉన్నది. అవగాహన అప్పుడే ఏ వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆ సమస్యని కరెక్ట్ గా సాల్వ్ చేయగలడు అనేది కూడా మనకి మనమే డిసైడ్ చేసుకోగలిగిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇందాక మనం డిస్కస్ చేసుకో డిజన్ ఎందువల్ల వస్తుంది అండ్ వైద్యంగా మనకి హెల్ప్ చేయగలం అండ్ వైద్యంలో మనం చేయాల్సిన పని ఏముంది ఇదంతా కూడా చాలా చాలా క్లియర్ గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన శరీరంలోని ప్రతి కణము కూడా పుట్టి ఆ కణం చేయాల్సిన పని చేసి ఆ తర్వాత కణం చనిపోతుంది. ఇది కంటిన్యూస్ గా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఈ పుట్టడం పనిచేయడము చనిపోతుంది దీంట్లో ఒక బ్యాలెన్స్ అంటే శరీరము చక్కగా మెయింటైన్ అవుతుంటుంది. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు రకరకాల సమస్యలు ఈ డీజనరేషన్ ఎందువల్ల జరుగుతుంది మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఉండే పదార్థాలు శరీరంగా నరిష్ చేయకపోవడం వల్ల అవుతుంది. ఎందుకు నరిష్ చేయలేకపోతే మనం చక్కటి ఆహారమే తీసుకుంటున్నాం కదా అంటే నిజంగా చక్కటి ఆహారం తీసుకుంటూ ఉండొచ్చు కానీ సరైన సమయంలో తీసుకోకపోవచ్చు. ఎంత ఈ సమయంలో తిన్నాలో ఆ సమయంలో తక్కువ తిని ఏ సమయంలో తక్కువ తిన్నాలో ఆ సమయంలో ఎక్కువ తింటూ ఉండొచ్చు. అసలు చేయాల్సిన టైంలో మనం తింటుండకపోవచ్చు, తినాల్సిన పద్ధతిలో తింటుండకపోవచ్చు, వండాల్సిన పద్ధతిలో వండుతూ ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆహారమే కాకుండా మైండ్ ని సరిగ్గా ఉంచకపోవచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల శరీరానికి కావాల్సిన ఎనర్జీకి కావాల్సినటువంటి వ్యాయామం చేసుకోవచ్చు. రకరకాల కారణాల వల్ల శరీరంలోని కొన్ని రకాల ఫ్రీ రాడికల్స్ లేదా ఎండోటాక్సిన్స్ అనేవి తయారయ్యి అవి శరీరం లోపల నలుమూలలకి వ్యాపించి శరీరంలో జరిగేటువంటి మెటబాలిజం ని బాగా డిస్టర్బ్ చేసి మనల్ని చాలా చాలా ఇబ్బందులు పెడుతుంటాయి అన్నమాట. ఎటువంటి రాడికల్స్ మన శరీరంలో ఉన్నంత కాలం మనకి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు సాల్వ్ చేసుకోవాలి అంటే ముందు ఆ ఫ్రీ రాడికల్స్ అక్యుములేట్ అవ్వకుండా ఆల్రెడీ అక్యుములేట్ అయ్యి ఉంటే వాటిని బయటకు పంపించేటువంటి డిటాక్సిఫికేషన్ థెరపీస్ చేసి తద్వారా మళ్ళీ రీజనరేషన్ చేసే ప్రయత్నం అవకాశం ఉందని ఆయుర్వేదంలో చెప్తారు. అయితే అసలు రీజనరేషన్ ఎలా జరుగుతుంది, ఎందుకని అసలు ఎవరికి రీజనరేషన్ అవుతుందని లేదు, సమాజంలో ఒక కలెక్టివ్ మైండ్ సెటప్ ఎలా ఉంది అంటే ఒక్కసారి శరీరంలో ఏదైనా భాగం అరిగిపోయినట్లే మళ్ళీ అప్పటికి కూడా రీజనరేట్ కాదు అని అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. ఎందుకు అంటే ఆ మనస్సుల్ని అలా ట్యూన్ చేసి వదిలేశారు వైద్యులు కావచ్చు, మిగిలిన నిపుణులు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి వేరియస్ స్టేజెస్ లో ఉన్నటువంటి వేరియస్ గైడెన్స్ ఇచ్చేటువంటి మనుషులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎట్లా ట్యూన్ చేసి వదిలేశారు అంటే ఒక ఒక ఏనుగుని ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా కేరళ లాంటి రాష్ట్రాల్లోని బాగా పిల్లగా ఉన్న ఏనుగుని ఒక పెక్యులర్ కలర్ ఉండేటువంటి పెక్యులర్ టెక్స్చర్ ఉండేటువంటి తాడుతో కట్టేస్తారు. అది ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు విడిపించుకోలేకపోతుంది అండ్ ఆ తాడు కంటిన్యూస్ గా విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చేసి 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 కొన్నాళ్ళకి విఫలమై ఇంకా వదిలేస్తుంది, గివప్ చేస్తుంది అన్నమాట. అలా తాడుని కంటిన్యూ చేస్తుంది. అలా ఆ తాడు ఉంటే పెద్దదైనా కూడా అది నిజంగా దానికి ఆ తాటం తెంపుకోగలిగే సామర్థ్యం వచ్చినా కూడా నాకు సామర్థ్యం లేదనే అనుకుంటుంది. కొన్నాళ్ళకి అదొక మత గజం అయిపోతుంది. గొలుసులతో కట్టేసిన గొలుసుల్ని విరగొట్టి లేదా చెట్టు కట్టేసి చెట్టును పెకలించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి శక్తివంతమైన ఏనుగుగా తయారవుతుంది. అంత శక్తి ఉన్నా కూడా ఆ చిన్నప్పటి నుండి దాన్ని ట్రైన్ చేయడానికి ఉపయోగించినటువంటి ఆ పేలవమైన వీక్ తాడుకి మాత్రం కదలదు. ఎందుకు కదలదు అంటే ఈ తాడు కడితే నేను కదలలేదు అని చిన్నప్పటి నుండి మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. అందువల్ల ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా కూడా కదలని పరిస్థితి దానికి ఉంటుందన్నమాట. అట్లా మన మనసుల్ని మన చుట్టూ ఉన్న వాళ్ళు ట్యూన్ చేసి పడేసారు. మోకాళ్ళు అరిగిపోతే అరిగిపోయినట్టు మళ్ళీ తిరిగి పెరగలేదు. నడుము మెడో ఎక్కడైనా డీజనరేషన్ ఉండి దానివల్ల డిస్క్ ప్రోలాప్స్ లేకపోతే మరో లంబార్ సర్వైకల్ స్పాండిలైటిస్. సో ఏది వచ్చినా కూడా అరిగిపోతే ఇంక మళ్ళీ తిరిగి పెరగదు, ఒకసారి మళ్ళీ తిరిగి. సైకలాజికల్ గా కౌన్సిల్ చేయడం వల్ల నడిచినంత కాలం నడిపించడం, పెయిన్ కిల్లర్స్ తోటి ఇంకా నడవడం చేసుకోవడం ఇది అని అనుకుంటున్నారు. బికాస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అంటే మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలిఫాంట్ ఏ విధంగా అయితే ఫిక్స్ అయ్యి కదలకుండా ఇటువంటి ఎగ్జాంపుల్ చాలా చూసినటువంటి ఒక సైంటిస్ట్ ఆయన ఏం చేశాడంటే ఒక అక్వేరియం తీసుకున్నాడు. మన ఇళ్లలో ఉండేటువంటి చేపల అక్వేరియం ఉంటుంది కదా, అటువంటి అక్వేరియం తీసుకుని అంట్లో చూసి నీళ్ళు పోసిన తర్వాత కరెక్ట్గా సెంటర్లో ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ని అద్దం, ఆ అద్దం నీళ్ళు పోసిన తర్వాత చేపలకి అద్దం ఉన్నదన్న సంగతి తెలియని విధంగా అది ట్రాన్స్పరెంట్ నీటిలో కలిసిపోయి ఉంటుంది అర్థం. కానీ ఆ మొత్తం అక్వేరియం రెండు భాగాలుగా డివైడ్ చేసి రెండు గదులుగా డివైడ్ చేసింది అక్వేరియం. ఆయన ఏం చేశాడంటే కొన్నాళ్ళ పాటు ఒక గదులు నల్ల చేపలు నల్ల చేపలని వేశాడు. ఇటు చేపలు అటు అటు చేపలు ఇటు కదలడానికి ప్రయత్నం చేసి కరెక్ట్ గా మధ్యలో ఆ గ్లాస్ ఉన్న చోటకు వచ్చి గుద్దుకుని ఆగిపోయాడు. అక్కడ ఏదో అని కనబడేది కానీ వెళ్ళి అక్కడ ఏదో ఉండేది. అలా గుద్దుకుని 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 చాలాసార్లు ప్రయత్నం చేసి ఇంకా ఆ ఎలిఫెంట్ లాగా ఇది కూడా గివ్ అప్ చేసేసాయి. ఇంకా నా వల్ల కాదు, ఇటువైపు నేను వెళ్ళలే, నేను ఇటువైపే ఉంటాను, ఇంకొకటి అవకాశం నాకు లేదు అని మైండ్ లో ఫిక్స్ అయిపోవడం వల్ల కొన్నాళ్ళకి ఆ మధ్యలో పెట్టుకుంటే గ్లాస్ పార్టీషన్ తీసేసిన తర్వాత తోటలో అట్నుంచి, కానీ చేపలు మాత్రం అట్నుంచి వెళ్ళట్లా. వైట్ చేపలు వైట్ సైడ్ ఉండిపోయినాయి, బ్లాక్ చేపలు బ్లాక్ చేపల సైడ్ మాత్రమే ఉండిపోయినాయి. ఈ చేపలు ఈ గ్రూప్ ఆ గ్రూప్ లోకి, ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ లోకి చేపలు రాలేదు. ఇలా ఎందుకు జరిగింది అంటే వాటి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది నేను ఇంతకు ముందు ముందుకు వెళ్ళలేదు. అలా ఫిక్స్ అయిపోతే మన మైండ్ మనం ఫిక్స్ అయిపోతుంది, ఇంకా తిరిగి పెరగదు అని మనం ఫిక్స్ అయిపోతే ఏం చేసినా పెరగదు, బాడీ కూడా మన ఉమే అని అనుకుంటుంది. కానీ మనకి చేసుకునే అవకాశం ఉన్నది అనేది మనకు తెలిస్తే దాని వెనక సైంటిఫిక్ రీజనింగ్ మనకు అర్థం. సైంటిఫిక్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి కణము అది పుట్టి పనిచేసి వెళ్ళిపోతుంది. ఇలా శరీరంలోని ప్రతి కణాలు పుడతాయి పనిచేస్తాయి, జరిగే ప్రాసెస్ లో పాత కణాలు అన్ని చనిపోతాయి, కొత్త కణాలు అన్ని పుడుతూ ఉంటాయి. ఒకవేళ కొత్త కణాలు పుట్టే అవకాశం లేని పక్షంలో పాత కణాలు అలాగా చనిపోతాయి కాబట్టి కొత్త కణాలు లేకపోతే ఇంకా బాడీలో సెల్స్ ఉండవు. ఇది కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్, పాదవి చనిపోతాయి కొత్త పోతూ ఉంటాయి. అది బోన్ కావచ్చు, స్కిన్ కావచ్చు, లివర్ కావచ్చు, లేదా రక్త కణాలు కావచ్చు, ఏ కణమైన స్కిన్ లో ఉండే కణాలు 30 రోజులు మాత్రమే పనిచేసి చనిపోతాయట. అలాగే స్టమక్ వాల్ లో ఉండేటువంటి కణాలు 5 రోజులు కంటిన్యూస్ గా తో సంపర్కం ఉండడం వల్ల 5 రోజుల్లో చనిపోతాయట. ఇదే విధంగా లివర్ లో ఉన్నటువంటి కణాలు 40 ఎదురు చనిపోతాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు అంటే ఒక హెల్తీగా ఉన్నటువంటి మనిషి యొక్క లివర్ ని సగం తీసేసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరికైతే ఇచ్చినప్పటికీ పూర్తిగా సైజ్ గ్రోత్ అండ్ ఎవరికి ఇచ్చారో వాళ్ళు చేసినటువంటి లివర్ సైజ్ కూడా మళ్ళీ పెరుగుతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే పాత కణాలు చనిపోతే కొత్త కణాలు పుడతాయి, కొత్త కణాలు చేయటువంటి ప్రక్రియ శరీరంలో నిరంతరాయంగా జరుగుతుంది కాబట్టి మనం ఎలా ఉంటాం. ఎంతలో ఖాళీ అయిపోతే కొత్త పుట్టకపోతే ఏమవుతుంది, మన శరీరంలో అస్థిరంగా ఉండదు. అటువంటి స్కెలిటల్ సిస్టమ్ లో ఉండేటువంటి కణాలు 90 రోజులు మాత్రమే బతుకుంటాయట. 90 రోజుల తర్వాత అవి చనిపోతాయి. మనం సక్ర రక్తకణాలు బ్లడ్ బ్లడ్ కణాలు ఏవైతున్నాయో అవి 120 రోజులు బతుకుతాయి, ముసలి చెప్పి చనిపోతాయి. ఇలా కంటిన్యూస్ గా పాతవి చనిపోతూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి. అందువల్లే మనం రక్తదానం చేసినా కూడా కొత్త రక్తం మన శరీరాన్ని తయారు చేసుకుంటుంది. అలా శరీరంలోని అన్ని భాగాలు పాత కణాలపై కొత్త కణాలు పుట్టేటువంటి మెకానిజం ఉన్నది. కొత్త కణాలు పుడుతూ ఉంటే కనుక పాత కణాలు అన్ని పోయి కొత్త కణాలు వచ్చేస్తే ఇంకా జనరేషన్ పోయి డిజనరేషన్ అయిపోతుంది కదా. 3 నెలలకు ఎక్సరే వాళ్ళు అరిగిపోయారు, ఇప్పుడు మళ్ళీ బాగైపోవాలి కదా. ఇది అయితే ఆ విధంగా జరగడం ఆత్మనాలు పోతే కొత్త వస్తున్నాయి కానీ విత్తనాలు కూడా వీక్ గా వస్తున్నాయి. ఎందుకంటే అవి స్ట్రాంగ్ గా తయారవడానికి కావాల్సిన రా మెటీరియల్ మన శరీరం ద్వారా మన ఆహారం ద్వారా శరీరానికి అందటం లేదు. ఎందుకు అందటం లేదు? మనం బాగా తింటున్నాం అంటే తింటున్నాం కానీ సరైన సమయాన్ని తినట్లేదు, సరైన క్వాంటిటీలో తినట్లేదు, సరైన పద్ధతిలో వండిన ఆహారం తినట్లేదు, సరైన పద్ధతిలో కన్జ్యూమ్ చేయడం లేదు, శరీరానికి అందడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో డీజనరేషన్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే, రీజనరేట్ చేయాలంటే ఏం చేయాలి? ఆస్కారం ఇది మనం ఆలోచించాలి పని. శరీరం అంటే ఒక విగ్రహం లాగా, విచ్ ఇస్ ఫిక్స్డ్ ఇన్ స్పేస్. అటువంటి కాన్సెప్ట్ తో ఆలోచించేటువంటి నారో మైండెడ్నెస్ ని పోయి ఈ రోజు శరీరాన్ని సైంటిస్ట్ కంపారింగ్ బాడీ, హ్యూమన్ బాడీ విత్ రివర్, ప్రవహించే నది లాంటిది శరీరం అంటున్నారు. విగ్రహం లాగా లేదు, ఒక ప్రవహించే నది లాంటిది. ప్రవహించే నదిలో ఏం జరుగుతుంది? యూ కెనాట్ స్టెప్ టు ద సేమ్, కెనాట్ స్టెప్ ఇన్ ద సేమ్ వాటర్ ప్లేస్ అని కవి అంటారు. అంటే నది అక్కడే ఉండదు కానీ నదిలో నీళ్లు ఉన్నాయి, అదే నీళ్ళు రెండోసారి నువ్వు ముట్టుకోలేవు. కాలు వేసినప్పుడు మళ్ళా కాలు పెడితే కొత్త నీరు వచ్చేసింది. అలా మన కణాలు ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా పాత కణాలు చనిపోతున్నాయి, కొత్త కణాలు పుట్టేస్తున్నాయి. సో సుమారుగా ఒక సంవత్సరం కాలంలో మొత్తం 99.9% కణాలన్నీ కూడా రిప్లేస్ అయిపోతాయి. 2019 మోడల్ వేరు, 2020 మోడల్ వేరు, మన యొక్క మోడల్ కంటిన్యూస్ గా జరుగుతుంది. ప్రవహించిన ప్రతిలాంటి శరీరాన్ని దానికి ఆ ప్రవాహాన్ని ఆపకుండా, ఆ రీజనరేషన్ ప్రాసెస్ ని ఆపకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకో. కానీ ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ లో మోడిఫికేషన్స్, ఇవి మన శరీరాన్ని బాధిస్తున్నాయి. ఇక్కడ ఎలా ఇంటర్ప్రెట్ చేయగలుగుతాడంటే, తప్పులు మనం చేస్తున్నామో వాటిని ఐడెంటిఫై చేసి ఇవి చెయ్యొద్దు, ఇలా ఉండదు, ఇలా కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన బాధ్యత ఫ్యామిలీ ఫిజిషియన్ ది. అలా చెప్పడం ద్వారా లైఫ్ స్టైల్ ఫుడ్ ని మార్చి, వాడి మైండ్ సెట్ మార్చి, వాడి ఎక్కువ రోజులు మందులు వాడాల్సిన అవసరం లేకుండా వాడిని రక్షించే బాధ్యత ఎంతో ఉన్నతమైన బాధ్యత అది. కానీ అటువంటి బాధ్యతను తలకెట్టుకునే వారికి గుర్తింపు లేని సమాజం, పరుగులు పరుగు పరుకులు పోసుకుంటూ వచ్చి సర్జరీ చేసి వెళ్ళిపోయిన డాక్టర్ మాత్రమే ఎక్కువ ఆదాయం. ఓపికగా కూర్చుని డాక్టర్ పేషెంట్ కి మంచి చెప్పి అసలు ఆ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం రాకుండా కౌన్సిల్ చేయగలిగే డాక్టర్ కి గుర్తింపు ఆదాయం. సో ఇప్పటి వరకు అయితే మనం పాజిటివ్ మెంటాలిటీ ఉన్నటువంటి డాక్టర్స్ ని రివార్డ్ చేయము, పేషెంట్ వాళ్ళకి బాగోగుని కోరుకునేటువంటి డాక్టర్ ని రివార్డ్ చేయము, కలెక్టివ్ గా ఒక సొసైటీ నిర్వీర్యమైనటువంటి సమాజాన్ని తయారు చేస్తున్నాం మనం. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ లాంటి సమస్య వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో పెయిన్ కిల్లర్స్ మాత్రమే వాడుతూ, ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ నెక్స్ట్ అంటే కొంతమంది పెయిన్ కిల్లర్స్ గుర్తట్టుకోలేక వాళ్ళు పాడేస్తున్నటువంటి డాక్టర్ వద్దంటున్నా కూడా తెలియకుండా ఎక్కువ ఎక్కువ మందులు వేసేసుకోవడం వల్ల ఆ పెయిన్ కిల్లర్స్ ఎఫెక్ట్ వల్ల కిడ్నీ పాడేషన్ తగ్గినటువంటి చిన్న వయసులో, చాలా చిన్న వయసులో, ఇంకా పెళ్లి కొత్త వయసులో కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రమాదకరమైనటువంటి పెయిన్ కిల్లర్స్ ని అవాయిడ్ చేస్తూ మన హెల్త్ వాడుకో ఎంతో అవసరం ఉంటుంది. పిల్స్ తినడానికి స్కిల్ అవసరం లేదు, మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవడానికి మనకు ఎంతో ఇంకా ధైర్యము, పట్టుదల, ఇవన్నీ కావాల్సిన అవసరం ఉన్నది. అలా లైఫ్ స్టైల్ ని మార్చుకోగలిగితే బ్యాక్ పెయిన్ ఒకటే కాదు, రకరకాల సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు. నా సిక్స్ అడ్వైజ్ ఏంటి అంటే, బ్యాక్ పెయిన్ లాంటి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మనకి ఐడెంటిఫై చేసి ఆ కారణాలని మనం ఎలా తగ్గించుకోవాలో మనం కౌన్సిల్ చేసే డాక్టర్ ఎవరైనా సరే, అలోపతిక్ డాక్టర్ కావచ్చు, ఆయుర్వేద డాక్టర్ కావచ్చు, హోమియోపతి డాక్టర్ కావచ్చు, యోగా థెరపిస్ట్ కావచ్చు, ఎవరైనా అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాని ఫాలో అవుతూ మన లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురావడం ద్వారా మనం ఈ సమస్యను పూర్తిగా సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. తప్ప తాత్కాలికమైన ఉపశమనం కోసం పెయిన్ ఆ పెయిన్ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని కొన్నాళ్ళకి ఆ సమస్యను బాగా పెంచుకొని ఆపరేషన్ చేయించుకునే స్థితికి వెళ్ళకూడదు అనేది నా. ఇక బ్యాక్ పెయిన్ అనే కాదు, ఇటువంటి అసలు కూర్చుంటాం మోకాళ్ళ నొప్పులు, ఈ రోజున ఆ మోకాళ్ళ నొప్పులు అనేవి ఇంకా ఇంకా చిన్నపిల్లలు ఫీస్లో నా దగ్గర చాలా మంది పేషెంట్లు వస్తున్నారు సార్, నాకు ఎక్కువసేపు లేవలేకపోతున్నాను, ఎక్కువసేపు నించుంటే నిలవలేకపోతున్నాను అండి, మెట్లెక్కుతుంటే మెట్లెక్కలేకపోతున్నాను, మెట్లు దిగుతుంటే ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది, ఏం చేయమంటారు? అలాంటి సమస్య చాలా బాధ, అరే ఈజీలీ అవాయిడబుల్ కండిషన్, కొంచెం లైఫ్ కొద్దిగా శరీరానికి బాధ్యతగా బాధ్యత నిర్వర్తిస్తే ఆటోమేటిక్ గా ఈ సమస్యలు అన్ని రావు కదా అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూర్చోబెట్టి చెప్తూ ఉంటాం ఇలా ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా చేయండి. సో ఈ చుట్టుపక్కల మనం చూస్తుంటాం ఎంతో మంది డాక్టర్లు అర్ధరాత్రి 12 దాకా పేషెంట్లతో టైం చేసేటువంటి డాక్టర్ అంత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని. ప్రొఫెషన్ కాదు మిగిలిన ప్రొఫెషన్స్ కూడా అన్నిట్లో వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు నిద్రపోయి ఉంటారు, అండ్ నిద్ర లేచేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు, ఎప్పుడో వీకెండ్ దొరికితే కనబడతారు. అలాంటి ఎంత మాత్రం ఏమైనటువంటి ప్రొఫెషన్ అది ఏదైనా కానీ వైద్యం ప్రొఫెషన్ ఇంకేదైనా ప్రొఫెషన్ లాయర్ ఎవరైనా బతకడానికి ఎంతలు కావాలి అని డిసైడ్ చేసుకోగలిగితే అంతకన్నా ఎక్కువ దాన్ని సమృద్ధి ప్రాస్పరిటీ పెంచాల్సిన అవసరం ఉండదు. ఆ మిగిలిన సమయాన్ని తన్ మన్ ధన్ మనసు శరీరానికి 4 గంటల్లో 3 గంటలు ఇవ్వాలి అంటే శరీరానికి ఎలాగే ఇస్తాం, 8 గంటలు 6 గంటలు పడుకుంటాం, తర్వాత లేస్తాం, ఆహారము వీటన్నిటికీ 2 గంటలు గడిచిపోతుంది. అంటే తనువుకి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నాం, ధనంకి 8 గంటలు ఉంది, మరి మనస్సుకి ఇవ్వాల్సిన 8 గంటలు. మనస్సుకి అంటే ఏంటి, మనసుతో ఏం చేయాలి, మనసు నేను నా పైన నేను ఒక విధమైన ద్వేషంతో కానీ నా పైన నేను ఒక విధమైనటువంటి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ట్రస్ట్ వర్తినెస్ లేకపోవడం, నన్ను నేను అనుమానించడం, నన్ను నేను జడ్జ్ చేసుకోవడం, నన్ను నేను గౌరవించలేని పరిస్థితిలో ఉంటే నేను కూడా హెల్దీగా హ్యాపీగా ఉండలేను. నాతో నేను నన్ను నేను ఎల్లప్పుడూ నాతో కంపీట్ చేసుకుంటూ నేను బెటర్ హ్యూమన్ బీయింగ్ అవడానికి నాకు కొంత సమయం అవసరం. అండ్ బెటర్ హ్యూమన్ బీయింగ్ అంటే నాతో నేను పక్కన వాళ్ళతో సమయాన్ని క్వాలిటీ టైం వాళ్ళతో చక్కటి రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయగలిగి ఆ సత్సంబంధాలని మెయింటైన్ చేయడం కోసం నాలెడ్జ్ చేయాలి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి చక్కటి పుస్తకాలు చదవాలి. స్వాధ్యాయం ఉంటారు, స్వాధ్యాయం అంటే స్వాధ్యాయం అంటే నన్ను చేసేటువంటి అధ్యయనము, అండ్ అట్ ద సేమ్ టైం నా ద్వారా ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నం. ఆ స్వాధ్యాయం చేసేదానికి కూడా కొంత ప్రయత్నం కావాలి, మన చుట్టాల కుటుంబ సభ్యులతో స్నేహితులతో సమయం గడపడానికి సమయం ఉండాలి. రెండు కలిపి 8 గంటలు రోజులో ఉండాల్సిన అవసరం ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఏదైతే మనం ధనాన్ని 8 గంటలు సరిపోవట్లే, ఎందుకంటే ధనం సరిపోవట్లేదు, అందువల్ల సరిపోకపోవడం వల్ల తనువుకి మనసు ఇచ్చేటువంటి సమయాన్ని మనం తాకేసుకుంటున్నాం, ఒక్కొక్క టైంలో మనసు ఇచ్చే సమయం పూర్తిగా తీసుకుంటాం. 16 గంటలు కష్టపడతాం డబ్బులు సంపాదించడానికి, కొంతమంది 18 గంటలు కష్టపడుతుంటారు. అంటే తను వచ్చే సమయం కూడా లాగేసుకుంటారు. ఇట్లా వాళ్ళ కాన్సంట్రేషన్ మొత్తం కెరియర్ పైన మాత్రమే పెట్టడం వల్ల రకరకాల తెచ్చుకో శారీరకంగా మానసికంగా ఇంట్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ సరిగా లేకపోవడం, పిల్లలు లేకపోవడం, విపరీతంగా టెన్షన్ పడడం, కోపం తెచ్చుకోవడం, ఇరిటేట్ అవ్వడం, దానివల్ల ఆరోగ్యం పాడు చేసుకోవడం ఇంత కూడా జరుగుతుంది. మనము డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఎదురు, ఆ సమస్యలు చేస్తున్నామో ఆ తప్పుని కరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండగా ఉంటే ఏం చేయాలి అని చెప్పేటువంటి ఫ్యామిలీ ఫిజిషియన్ మనకు కావాలి. అటువంటి ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి మనం ఫస్ట్ వెళ్ళి అతనికి ఫ్యామిలీ ఫిజిషియన్ తెలుస్తుంది ఈ పర్టికులర్ సమస్య అలోపతి చేస్తే సరిగ్గా సింపుల్ గా తగ్గుతుందా, ఎందుకంటే ఏదైనా క్రానిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనుకుంటే కనుక లాంగ్ డ్యూరేషన్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అది సేఫ్ గా ఉండేటువంటి ఆయుర్వేదమో ఫంక్షన్ లేకపోతే సో నాచురోపతి చేయాల్సి చేస్తే బాగుంటుందా అనేది ఫ్యామిలీ లేదు. ఖచ్చితంగా దీనికి పెద్ద అవసరం సర్జరీ అవసరం అనుకుంటే అది కూడా ఇమీడియట్ గా సజెస్ట్ చేస్తాడు. ఎమర్జెన్సీ కండిషన్స్ లో సడన్ గా ఏదైనా సమస్య వస్తే అన్ని రావాల్సిన అవసరం డాక్టర్ తెలిసే అతను ట్రీట్ చేయకుండా చేస్తాడు, లేకుంటే ఇమీడియట్ గా సరైన డాక్టర్ దగ్గరికి పంపించే అవకాశం. అటువంటి డాక్టర్ ఎవరైనా కానీ ఎయిమ్స్ బిలాంగ్స్ హోమియోపతిక్ సిస్టమ్ ఆర్ నాచురోపతి ఆర్ ఆయుర్వేద ఆర్ అలోపతి యునాని ఫ్యామిలీ ఫిజిషియన్ గా చేసుకుని కేవలం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అతను హెల్ప్ తీసుకుంటూ ఉంటే ఏ డాక్టర్ దగ్గర ఆయనే డిసైడ్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఆయన అవైలబిలిటీ మనకు మనం కూడా అర్థం చేసుకోగలిగే కామన్ సెన్స్ మనం కలిగే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ గా గురించి అధ్యయనం అప్డేట్ చేసుకుంటాం, నాకు ఆరోగ్యం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవసరం ఉంది. ఎందుకంటే కొత్త ఆహార పదార్థాలు, కొత్త లైఫ్ స్టైల్స్, కొత్త ప్రొఫెషన్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా చేస్తూ నా దగ్గర వచ్చినటువంటి చాలా మంది పేషెంట్స్ నెమ్మదిగా వాళ్ళ కుటుంబ సభ్యులు అలా నెమ్మది మొత్తం ఫ్యామిలీకి ఏ సమస్య కూడా ఆ సమస్యను పట్టించుకునే స్థితికి నేను జరుగుతుంది. ఇది మై పేషెంట్స్ వాళ్ళు నెమ్మదిగా నన్ను ఫ్యామిలీ ఫిజిషియన్ గా మార్చారు. కుటుంబంలో ఏ సమస్య డాక్టర్ సొల్యూషన్ నేను ఇవ్వగలిగి అలా పూర్తి ఉన్న ఆ డాక్టర్ ఇచ్చినటువంటి ఔషధం ఎంత సింపుల్ ఔషధం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. డాక్టర్ డాక్టర్ పై నమ్మకం లేకపోతే మనం కనుక మెడిసిన్ తీసుకున్నా కూడా చాలా పని చేయకపోవడం అనేది కనబడుతుంది. ఇచ్చే మందులు కూడా అలా మెడిసిన్స్ కావచ్చు, ఆయుర్వేద మెడిసిన్స్ కావచ్చు, లేదంటే హోమియోపతి ఇచ్చిన మెడిసిన్స్ కావచ్చు. జనరల్లీ ఏమవుతుందంటే స్పెషలిస్ట్ కొన్ని కొన్ని సెట్ ఆఫ్ మెడిసిన్స్ రాసేస్తుంటాడు, వేరే డాక్టర్ ఏ మందులు రాసే సమయం దొరకదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటే కనుక ఈ డా ఈ స్పెషలిస్ట్ రాశాడు, ఆ స్పెషలిస్ట్ ఆ మందులు రాశాడు, ఇందులో ఇది ఆల్రెడీ ఇందులో ఈ మందు పడదు, ఇన్స్టిట్యూట్ వేరేది, ఇవన్నీ ఆలోచించి మనకు ఒక మెడిసిన్ తయారు చేస్తుంది, ఇన్నాళ్ళు వాడితే సరిపోతుందని చెప్పి ఎన్నాళ్ళు వాడాలో కూడా చెప్పగలిగేటువంటి సమర్థత ఉన్నవాడు ఫ్యామిలీ ఫిజిషియన్. అలా యాంటోనిస్టిక్ యాక్షన్ ఉండే రకరకాల మందులు ఒకేసారి తీసుకుంటే అది శరీరానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. అలా వాటిని డాక్టర్ మన దగ్గరకు ఉండాల్సిన అవసరం ఎంతైంది, అటువంటి డాక్టర్ ఆ డాక్టర్తో మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేసి సమయాన్ని ఇన్వెస్ట్ చేసి డబ్బులను ఇన్వెస్ట్ చేసే అయితే అది మనకి అత్యవసరం ఎంతో ఉపయోగపడే అవకాశం. ఈ శ్రోతలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇప్పుడు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళమని కాదు, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఆరోగ్యం చాలా అవసరం. అండ్ ఆ ఆరోగ్యం ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఆప్టిమం లెవెల్స్ చేస్తూ మాక్సిమం కెపాసిటీ ఆఫ్ బాడీని యూటిలైజ్ చేసే విధంగా మన డైలీ యాక్టివిటీని మనం డివైడ్ చేసుకుంటే ఈ అద్భుతమైన పరికరాన్ని, ఈ శరీరాన్ని అనేటువంటి అద్భుతమైన పరికరాన్ని భగవంతుడు మనకి గిఫ్ట్ గా ధర్మార్థ కామ మోక్షాన్ని సాధించమని మనకు ఉపదేశించాడు భగవంతుడు. ఈ ధర్మార్థ కామ మోక్షాన్ని సాధించడానికి కావలసినటువంటి శక్తి యుక్తులు మనం డెవలప్ చేసుకోకుండా దాన్ని గడిపి చేస్తే చోట సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఒక సమస్య తీరితే మరొక సమస్య వస్తుంది, ఆ సమస్యను తీసుకుంటే ఇంకొక సమస్య వస్తుంది. ప్రతి చోట ఇక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడుతుంది, అక్కడ మాట్లాడితే ఇంకొక చోట అనుకుంటుంది. ఇక్కడ ఒక మంటగా పరిగెత్తడంతోనే కలిసి నడిచిపోతుంది. అట్లా కాకుండా ప్రశాంతంగా కూర్చుని జీవితాన్ని గురించి ఆలోచించి ప్లాన్ చేసి డిస్కస్ చేసు ఆ ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి లైఫ్ లీడ్ చేసుకోవాలి అంటే లైఫ్ ని ప్లాన్ చేసి అని అన్నాడు ఒక అద్భుతమైనటువంటి లిటరరీ సెన్స్ ఉన్నటువంటి ఒక మేధావి. అంటే మీరు ప్లాన్ చేసుకోవడంలో అర్థం ఏంటంటే మీరు విఫలం అవ్వడానికి ప్లాన్ చేస్తారు అని. లైఫ్ ప్లానింగ్ కరెక్ట్ గా చేసుకోకపోతే ప్రతి అడుగులో సమస్య. ఎందుకంటే ప్లాన్ చేయకపోతే రోజువారీ కార్యక్రమాల్లో ముఖ్యంగా సమయం కూడా అనవసరమైన తీసుకుంటే అవసరమైన చాలా ముఖ్యమైన అండ్ చాలా ఎమర్జెన్సీగా చేయాల్సి అంటే అర్జెంట్ పనులు ఇంపార్టెంట్ పనులు అనుకోండి. కొన్ని పనులు పనులే కానీ అర్జెంట్ గా చేయకపోయి ఏం కాదు. ఈ రోజు సూర్యం చేయకపోతే రేపు హార్ట్ అటాక్ రాదు. ఈ రోజు పాటించి హెల్దీ ఫుడ్ తినకపోతే రేపు ఇమీడియట్ గా ఏ క్యాన్సర్ రాదు. కానీ రేపు చేస్తామే అని ఎలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే ఎప్పటికోప్పుడు కంపల్సరీగా ఏదో ఒక సమస్య బయట అర్జెంట్ కాని ఉన్నాయో ముఖ్యమైనటువంటి అవి చేయాల్సిన అవసరం ఉన్నా కూడా పట్టించుకోకుండా మనం పోతుంటాం. అలాగే కొన్ని సమస్యలు కొన్ని పనులు అర్జెంట్ అనిపిస్తాయి కానీ అసలు ముఖ్యమైనవి కాదు. అంటే అనిపిస్తాయి ఇమీడియట్ గా ఫ్రెండ్ వచ్చాడు మాత్రం మాట్లాడాలి, ఇమీడియట్ గా ఫోన్ వస్తుంది, ఇమీడియట్ గా దానికి రిప్లై ఇవ్వాలి, ఇవన్నీ చెప్పాలి అనిపిస్తాయి. కానీ దానివల్ల మనకి ఏం ఉపయోగపడదు. అలాగే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ పనికి రాని అండ్ ఎమర్జెన్సీ అలాంటి పనులు టీవీ చూడటం, సినిమాకి వెళ్ళడం, లేకపోతే చేయడం నెమ్మదిగా ఇలాంటి పనులన్నీ కూడా అవసరం లేని. ఈ అవసరం అవి అనిపించినా అర్జెంట్ అనిపించినా కావాలనిపించినా వాటిని పక్కన పెట్టి మన సమయాన్ని ఆల్రెడీ ఇంపార్టెంట్ అర్జెంట్ పనులు ఉంటాయి. కరెంట్ బిల్ కట్టేస్తాడు, హాల్ టికెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వరు, రేపు చదవకపోతే ఫెయిల్, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వాటిని ఎట్లయినా కాదు. ఇలా రోజు ఎక్సర్సైజ్ అడగరు కానీ కొన్నాళ్ళు చేయకపోతే సడన్ గా ఏదో సమస్య ఉంది. ప్రాణాయామం చేయకపోతే ధ్యానం చేయకపోతే సడన్ గా సమస్య వస్తుంది. సో అలాంటి మనం చేసుకునేవి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండడానికి సమయాన్ని మనం కేటాయించాలంటే ఆ సమయం ఎక్కడ నుంచి వస్తుంది? ఇంపార్టెంట్ కాని పని తీసుకోవాలి సమయాన్ని. కానీ మనం మొత్తం స్పేస్ ని ఆక్యుపై చేసేస్తున్నాం ఎందుకంటే మనం ప్లాన్ చేయట్లేదు. ప్లాన్ చేయడంలో విఫలం అవ్వడానికి ప్లాన్ చేసుకున్నట్టే ఇది మనం మన ఆరోగ్యాన్ని, మన కెరియర్ ని, మన ఫ్యామిలీ రిలేషన్స్ ని, సోషల్ రిలేషన్షిప్ ని హెల్త్ అండ్ హ్యాపీ లైఫ్ ఎట్లా లీడ్ చేయాలనేది చక్కటి ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్టెప్స్ తద్వారా హెల్త్ ఫ్యామిలీ కలిగిన అవకాశం దానికి మించిన పబ్లిక్ ఇచ్చే టైం ఉండదు. సో మళ్ళీ ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కల్చర్ మన భారత్ రావాలి. ఇతర దేశాల్లో ఆల్రెడీ ఇతర చక్కగా మళ్ళీ మెయింటైన్ చేస్తున్నారు, మన దేశంలో రావాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి మైండ్ మీడియా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా అసలు నన్ను వింటూనే ఉండండి. మైండ్ మీడియా ఇది భారత.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు ఆరోగ్యవాణి కార్యక్రమం పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
చెలికాడే నా